ீபநகரீ ஜாநகமக்கிந்தமணிபுனிகாஜன்மலோ நமக்கம்ஷ்டிரமுரரிபுவராஹசியபவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் சன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாப்யாம் நமோ நம சங்கர பார்வதீப்யாம். அச்சந்த பிராச்சீன காலம்லோ பிரம்மதேவுடு ஒக்கப்புடு கொப்ப யஜ்ஞம் சேசாடு. பூர்ணம் வருஷ சஹசிரந்து ஒக 1000 சம்வத்சரால காலம் மகாயாகம் சேசாடு. సంస్కృతంలో ప్ర అంటే గొప్ప అని అర్థం, ప్రకృష్టమైన లేక గొప్ప. గొప్ప యజ్ఞం చేసిన ఆ స్థలాన్ని ప్రయాగ అన్నాం. యాగము జరిగింది, ఆ యాగం కూడా గొప్ప యాగం జరిగింది. ఒకరోజు రెండు రోజులు కాదు, 1000 సంవత్సరముల యాగం జరిగింది. ఆ యాగానికి త్రిమూర్తులు కూడా వచ్చారు. బ్రహ్మ ఎలాగో యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి బ్రహ్మతో పాటు తక్కిన వాళ్ళు రుద్రుడు విష్ణువు వచ్చారు. సకల దేవతలు, దిక్పాలకులు, నవగ్రహాలు, నక్షత్రాలు అందరూ ఆ యజ్ఞానికి వచ్చారు. ఎవరి అర్హతకి తగినట్టుగా ఆ యజ్ఞంలో వారు ఋషుల చేత పూజలు కూడా అందుకున్నారు. పూజ ఎప్పుడూ కూడా అర్హతకి తగినట్టుగా ఉండాలి. అనర్హులకి పీఠం ఎక్కువ వేసినా, అర్హులకి తక్కువ వేసినా అది ప్రమాదం. ఒకవేళ మనకి మన అర్హత కంటే మించి గొప్ప ఆసనం ఇచ్చినా, ఎందుకండి బాబు నేను తగను అని వెంటనే తప్పుకోవాలి. తగుదినమ్మాని నా ఆసనం మీద కూర్చోకూడదు కూడా. ఒకవేళ అర్హతకి తగిన ఆసనం ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మాత్రం అలగక్కర్లేదు, ఫోన్లే మన యోగం ఇంతే అని అనుకుని సంతోషంగా వెళ్ళిపోవటమే. ఇంత జాగ్రత్తగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు ఉన్నారు. దక్షుడికి ఉన్న భార్యలో గొప్ప పెద్ద భార్య పేరు వీరిణి. ఆవిడకి 60 మంది కూతుళ్ళు. అందులో 27 గురినేమో చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ 27 గురినే నక్షత్రాలు అంటాం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి అని పిలువబడే 27 నక్షత్రాలని కూడా చంద్రభగవానుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత చంద్రుడు 27 గురిలో రోహిణి నక్షత్రాన్ని ఎక్కువ ప్రేమగా చూసి తక్కిన భార్యల్ని అంత ఎక్కువ ప్రేమగా చూసేవాడు కాదు. దాంతో తక్కిన కుమార్తెలు ఏడుస్తూ దక్షుడి దగ్గరికి వెళ్ళి, మేము 27 గురు ఒక్కరినే ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా ప్రమాదమయ్యింది. అప్పటికీ తండ్రి చెప్పాట, మీరందరూ ఒక్కడే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎప్పుడొకప్పుడు తగాదాలు వస్తాయి, నా మాట వినండి, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళకి ఇచ్చేస్తానంటే, కాదు మేము 27 ఐకమత్యంతో ఉంటాం, మేము 27 చంద్రుడినే ప్రేమించాం అని అప్పట్లో మొదట్లో తండ్రి మాట వినరగా. కొంతమంది అంతే కర్మయోగం, వద్దు మర్రు అంటే తండ్రిని ధిక్కరించి పెళ్లి చేసుకుంటారు. దాంతో ఈ పితృవంశాలు కూడా నశించిపోతాయి. దానివల్ల కొన్ని మహాపాపాలకి నిష్కృతులు ఎత్తులుసిన అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కూతురంటే కూతురి వల్ల మాత్రమే తండ్రి ఉద్ధరింపబడతాడు. ఆ విషయం మహాభారతం ఆదిపర్వం మీకు యూట్యూబ్లో ఉంది. పద్యపర్తి పద్మాకరణ కొట్టి ఆదిపర్వం అని కొడితే ఉండరాజవరంలో చెప్పిన భారతం వస్తుంది. ఆదిపర్వం వింటే అప్పుడు కూతురి వల్ల మాత్రమే తండ్రి ఉద్ధరింపబడతాడని తెలుస్తుంది. ఈ కూతురు ఇష్టం వచ్చినట్టు తండ్రికి తెలియకుండా వేరే వాడిని ఎవడన్నా పెళ్లి చేసుకుంటే ఎన్ని పుణ్యములు చేసినా వాడు ఆ తండ్రి మళ్ళీ నరకానికి పోతాడు. ఇంకా వాడిని ఎవరు ఉద్ధరించలేరు. అందుకే చచ్చిపోయే ముందు తన పేరు మీదుగా సొంతంగా ఒక భాగవత సప్తాహం చేయించుకుంటేనే వీడికి మోక్షం. ఇంకా ఏ రకంగానూ వాడికి మోక్షం లేదు. అది కూడా సామూహికంగా కాకుండా తనొక్కడే తన పేరు మీదుగా సప్తాహ పారాయణ చేయించుకోవాలి. లేకపోతే ఈ కూతురు ధర్మమానని వీడు భ్రష్టుడవుతాడు. అందువల్ల నేను మొదటి నుంచి చెబుతున్నాను, 27 చంద్రుడే పెళ్లి చేసుకుంటే ప్రమాదం అంటే వినలేదు కదా అంటే, అవునాన్న అప్పట్లో నువ్వు చెప్పినా మాకు ఏదో ప్రేమ అనే ఒక దౌర్భాగ్యపు లక్షణం పట్టింది, అది ప్రేమం కాదు కామం, అయినా అప్పుడు తెలియలేదు, నీ మాట కాదన్నందుకు అనుభవిస్తున్నాం ఫలితం. చంద్రుడు రోహిణిని ప్రేమగా చూస్తున్నాడు, మమ్మల్ని చూడడం లేదనేసరికి దక్షుడికి కోపం వచ్చి, ఓరి చంద్ర, నేను నా కుమార్తెలందరినీ ఎంతో ముద్దుగా పెంచుకుని నీ చేతుల్లో పెడితే నువ్వు హద్దు పద్దు విడిచిపెట్టి వీరిని ఏడిపిస్తావా, నువ్వు క్షయరోగ్రస్తుడి వైపో అని చెప్పించాడు. దాంతో చంద్రుడికి క్షయ వచ్చింది. క్షయ నుంచి బయటపడటం కోసం ఆయన మళ్ళీ సౌరాష్ట్రంలో సోమనాథలింగాన్ని ప్రతిష్ఠించాడు. రోగం పూర్తిగా తగ్గకపోయినా ఆయన్ని శివుడు అనుగ్రహించి, నా నెత్తి మీద ఉంటే నీకు రోగం రాదు కాబట్టి నా నెత్తి మీద కూర్చో, కానీ మామగారిచ్చిన శాపాన్ని నువ్వు అనుభవించాలి, నీకు రోగం ఉండదు కానీ నీ కళలకి రోగం వస్తుంది అన్నాడు. అందుకే చంద్ర కళలు పాడ్యమి మొదలుకొని పూర్ణిమ వరకు పెరుగుతాయి, ఆ తర్వాత కళలు తరుగుతాయి. అంటే చంద్రుడు అలాగే ఉంటాడు, ఆ వెన్నెల తగ్గుతుంది అన్నమాట. చాలామందికి తిరిగి చంద్రుడు తరిగాడు పెరిగాడంటారు. పెరిగేది తరిగేది చంద్రుడు కాదు, చంద్రుడు అలాగే ఉన్నాడు. ఆయనలో ఉన్న వెన్నెలని కళ అంటారు. ఆ కళ కొద్ది కొద్ది కొద్దిగా తగ్గుతుంది అమావాస్య నాటికి. ఆ తర్వాత మళ్ళీ ఆ కళ కళ క్రమంగా మళ్ళీ పెరుగుతుంది. వృద్ధి క్షయము చంద్ర కళకి, చంద్రునికి కాదు. అలా వరం ఇచ్చాడు. అందులో కూడా అమావాస్యలు 2 రకాల అమావాస్యలు ఉన్నాయి. యాదృష్టేందు సినీవాలి సానష్టేందు కళాకుహు అని. అమావాస్య నాడు కూడా చంద్రుడి కళ అర్ధరాత్రి వేళ సన్నగా కనబడుతుంది. అలా చంద్ర రేఖ కనబడే అమావాస్యకి సినీవాలి అని పేరు. అలా చంద్రుడి కళ కనబడకుండా పూర్తి కటిక చీకటితో ఉన్న అమావాస్యకి కుహూ అని పేరు అన్నమాట. అందుకే కుహూ నిసీధి అంటే అస్సలు చంద్రుడి యొక్క కళ వెన్నెల లేని రాత్రి అని అర్థం. సినీవాలి అంటే చంద్రుడి కళ కొద్దిగా కనబడే అమావాస్య అని అర్థం అన్నమాట. ఈ విధంగా చంద్రుడిని నెత్తి మీద పెట్టుకుని అనుగ్రహించాడు. దాంతో దక్షుడికి కోపం వచ్చింది. నేను చంద్రుడిని శపిస్తే శాపాన్ని తొలగిస్తాడా ఈ శివుడు? ఈ శివుడు ఎప్పటికీ ద్రోహి. అంతపూర్వం శివుడిని భక్తితో పూజించినవాడే, కానీ ఇక్కడ తేడా వచ్చింది. వ్యవహారాలు తేడా వస్తే అంతపూర్వం భక్తి తగ్గిపోవచ్చు కొంతమంది దురదృష్టవంతులకి. పరమేశ్వరుడితో వైరం ఏంటండి? పరమేశ్వరుడితోటి పరమ గురుడితోటి పోయే కాలం వచ్చిన వాడే విరోధం పెట్టుకుంటాట. ద్వేష్టి గతాయుహు సద్గురుం. గతాయుహు అంటే ఆయువు నశించినవాడు. గతాయుర్ద్వేష్టి సద్గురుం అంటే అర్థమైందిగా మీకు. ఒక సద్గురువుని ఎవడు ద్వేషిస్తాడు అంటే పోయే కాలం వచ్చినవాడు అని అర్థం అన్నమాట. ఆయువు అంటే మనం బ్రతికే కాలం. గత అంటే పోయిన. గతాయుహు నశించిన ఆయువు కలవాడు. దాన్ని తేట తెలుగులో చెప్పాలంటే పోయే కాలం. ఎవరికైనా పోయే కాలం తొందరగా రావాలనుకుంటే గురువు గారిని బయటికి వెళ్ళి రోజు 4 సార్లు తిట్టేశామంటే ఇక గొడవ ఉండదు, తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే వెళ్ళిపోయేది ఏదో నరకానికి వెడతాం, అది పెద్ద గొడవ. అలా కాకుండా ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలంటే బయటికి వెళ్ళినప్పుడల్లా ఆహాహా ఇవాళ కథ ఏం బాగుందండి, గురువుగారు ఎంత గొప్పవాడండి అని పొగడండి. దాంతో వాడికి ఆయువు వస్తుంది. ఈ విధంగా పరమేశ్వరుని ద్వేషించాడు. ఆ తర్వాత 27 కూతుర్ని పెళ్ళి అయిన తర్వాత 10 మంది కుమార్తెల్ని ధర్మదేవతకి ఇచ్చి పెళ్లి చేశాడు. ధర్మదేవతకి ఇచ్చాడు. అక్కడికి 37 అయిపోయారు. ఇంకా 60 మందిలో ఎంతమంది మిగిలారు? 23 మిగిలారు. ఈ 23లో మళ్ళీ 13ని తీసుకుని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. కశ్యపుడికి అదితి దితి మొదలైన 13ని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక అక్కడి నుంచి ఒక్క మానవులలో ఈ జాతులు తప్ప తక్కిన వాళ్ళంతా కశ్యప ప్రజాపతి సంతానమే. మానవులు మాత్రం కొంతమంది కశ్యపుడి సంతానం, కొంతమంది గౌతముడి సంతానం, కొంతమంది ఏమో మార్కండేయుడి సంతానం, మరికొంతమంది అత్రి మహర్షి సంతానం, అందుకే మానవులకి ఇన్ని గోత్రాలు. అత్రి సంతానం అంతా ఆత్రేయ గోత్రం వాళ్ళు, కశ్యపుడి సంతానం అంతా కాశ్యపస గోత్రం వాళ్ళు. ఇలా ఏ మహర్షికి, శాండిల్యుడు అనే ఋషికి సంబంధించిన వాళ్ళంతా శాండిల్య గోత్రం వాళ్ళు, మృకండు అనే మహర్షికి సంబంధించిన సంతానం అంతా మార్కండేయ గోత్రం అన్నమాట. ఈ శ్రీ మహావిష్ణువు వక్షస్థలం నుంచి డైరెక్ట్గా పుట్టినవాళ్ళు ఉన్నారు మానవులకు కాకుండా. శ్రీ మహావిష్ణువుకి కుడివేపున వక్షస్థలం మీద శ్రీవత్సం అని పుట్టుమత్స ఉంది, ఆ పుట్టుమత్స నుంచి డైరెక్ట్గా పుట్టిన మహాత్ముడు భృగువు. ఈ వంశం వాళ్ళందరూ శ్రీవత్స గోత్రం వాళ్ళనమాట. ఈ విధంగా మానవులు కొంతమంది పుట్టుకొచ్చారు. ఈ 10 ముగ్గురికి పెళ్ళయ్యాక ఇంకెంతమంది మిగిలారు మనకి? ఇక 20 మంది మిగిలారు. 20 ముగ్గురులో 10 ముగ్గురు అయిపోతే ఇక 10 మందే పాపం. ఈ 10 మందిలో 9 మందిని సంధ్య మొదలైనటువంటి వాళ్ళుగా పునర్జన్మెత్తమని చెప్పించాడు ఆయన. వాళ్ళు దాంతో రకరకాల జన్మలు ఎత్తారు. వాళ్ళ కథ అంతా ఇప్పుడు చెబితే శివపురాణం తెల్లారిపోతుంది. ఇంకా ఆఖరిని ఒక్క కూతురు మిగిలింది. ఆవిడ చిన్న కడసారికి అందిగిందనమాట. ఈ చిన్న కూతురు చాలా అందంగా తెల్లగా ఉండేది, అందరిలోకి చాలా ముద్దుగా ఉండేది. అదేమిటో తెలియదు కానీ సహజంగా ఆఖరి కూతుళ్ళు ఉంటే తల్లిదండ్రులకు కొంచెం ఎక్కువ ఇష్టం అంటారు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా, మా ఆఖరి పిల్ల బంగారు తల్లి, ఎంతైనా చివరి పిల్ల కదా, ఇంక ఎవరో ఒకళ్ళు చివరి పిల్లలు ఉండకుండా ఉంటారేటి కానీ అయినా సరే పెద్దవాళ్ళతోటి ఒరే చిన్నపిల్లరా అది అనేం అనకండిరా అనేవారట. ఆ చిన్నపిల్లకి సతీ అని పేరెట్టారు. ఆ సతీదేవి చక్కగా నాలుగా తెల్లగా మిసమిసలాడిపోతూ ఉండేది. కొంతమందికి భగవంతుడు అలా తెల్లదనం ఇస్తాడు. ఆవిడ చీర తెల్ల చీర కట్టుకుంటే చీర తెల్లగా ఉందా, ఆవిడ శరీరం తెల్లగా ఉందా, ఆవిడ నుదుటి నుంచి వచ్చే కాంతి తెల్లగా ఉందా, ఎవరికి అర్థమయ్యేది కాదు. ఒక్క జుట్టు మాత్రం నల్లగా ఉండేదిట. శరీరం అంతా తెల్లగా ఉన్న జుట్టు తెల్లగా ఉంటే అంత బాగుండదులేండి. అందుకే కొంతమంది తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. కానీ పాపం ఆ రోజుల్లో అలాంటి తెలివితేటలు ఉపయోగించేవారు కాదు గనక ఆవిడకి ఒరిజినల్గానే నల్లగా ఉండేది. పైగా సతీదేవి జుట్టు మంచి సువాసనతో ఉండేదిట. కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఏమని రాశారు? సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజగంధంబు, ఏనుగులాగా ఉయ్యారంగా నడిచే పార్వతీదేవి యొక్క ధమ్మిల్ల బంధము. ధమ్మిల్లం అంటే ఏమిటి? జుట్టు అనమాట. ఈ జుట్టుముడి సహజగంధంబు పుట్టుకతో సువాసన. నిజంగా మన జుట్టు పుట్టుకతో సువాసనతో ఎలా ఉంటుంది? ఏవో రకరకాల షాంపూలు పెట్టుకునో లేకపోతే అవేవో వాత సంహారీ తైలాలో నూనెలు రాసుకుంటే అప్పుడు జుట్టుకి సువాసన రావాలి. కానీ అమ్మకు అలా కాదట. పుట్టుకతోటే ఆవిడ జగన్మాత, ప్రకృతి స్వరూపిణి అంచేత ఆ తల్లి కాబట్టి ఆవిడ జుట్టు ఎప్పుడు సువాసనతో ఉండేదట. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా 86 చదరపు మైళ్ళ స్థలం పరమసువాసనతో నిండిపోయేదనమాట. అబ్బా అబ్బా ఎక్కడెక్కడో అమ్మ ఉందని తెలిసిపోయేదనమాట. 86 చదరపు మైళ్ళ విస్తీర్ణ స్థలానికి ఆవిడ శిరోజాల మీద నుంచి వచ్చిన సుగంధం వ్యాపించేది. అందుకే ఆ తల్లిని ఏమన్నారు? గంధవతి అని పిలిచేవారు. భూదేవి రూపంలో ఉన్నది ఆ తల్లి, అందుకే పృథివీ గంధవతి అని ఆవిడకి ఒక పేరు కూడా. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి అని దక్షుడు అనుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఎందుకేం బుర్రలేదా దక్ష, నువ్వు నా కొడుకు అయ్యి ఎలా పుట్టావో తెలియటం లేదు, బ్రహ్మ మానస పుత్రుడివి, ఈ పుట్టిన అమ్మాయి ఎవరో గ్రహించలేకపోయావా, ఆదిపరాశక్తి నీవు పూజ చేస్తే నీ పూజను స్వీకరించి అనుగ్రహించడానికి నీ ఇంట నీ పట్టిగా పుట్టి గారాలతో పెరుగుతోంది, ఈమెను వివాహం చేసుకునే అర్హత కలిగిన వాడు ఈ చరాచర జగత్తులో ఒక్కడే ఒక్కడు, ఆయనే ఆదిశంకరుడు, సదాశివుడు, పరమేశ్వరుడు, ఏ మహాదేవుడు ఈశ్వర శబ్దవాచ్యుడో ఆయనకి నీ కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యి. ఈశ్వరుడు అంటే అధిపతి, ఆయన మామూలు ఈశ్వరుడు కాదు, పరమేశ్వరుడు, జగదీశ్వరుడు, సకల లోకాలకి అధిపతి, అంతకంటే గొప్ప అధిపతి లేడు గనక పరమ ఈశ్వరుడు అన్నారనమాట. పరమేశ్వరుడు అంటే ఏమిటంటే ఇంకా ఆయన కంటే గొప్ప అధిపతి, మనల్ని పరిపాలించేవాడు ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు. ఆయనకి ఇచ్చి పెళ్లి చేయమంటే ఇదివరకైతే శివుడికి ఇచ్చేవడానికి పెళ్లి చేయడానికి అంగీకరించేవాడినండి, కానీ ఆ మధ్యన మా శివుడు నన్ను అవమానం చేశాడు, భక్తుణ్ణి నన్ను కాదని, నా శాపానికి గురైన చంద్రుణ్ణి నెత్తిమీద పెట్టుకుంటాడా, కాబట్టి నేను క్షమించనన్నట. వారి పిచ్చాడా, నువ్వు క్షమించకపోతే నేను నిన్ను క్షమించను, వెకిలి వేషాలు వేయకు, సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చెయ్యి, పైగా నీ అల్లుడు చంద్రుడు పశ్చాత్తాపంతో నీ కాళ్ళ మీద పడ్డాడు, మామ క్షమించమని. అల్లుడు కాళ్ళ మీద పడితే మామగారు తప్పక క్షమించాలి. పూర్వకాలంలో మామగారినే కాళ్ళు పట్టుకుని ఏడిపించకుండా క్షమించమని అల్లుడు బతిమాలేవారు. ఇప్పుడు మారిపోయిందిలేండి, అల్లుడు గారే గిల్లుడైపోవడం మొదలెట్టాడు. ఏదో మీలాంటి మంచివాళ్ళు ఇంకా ఉన్నారు కనుక భూలోకంలో మానవ సంబంధాలు అలా సాగుతున్నాయి, కానీ లేకపోతేనా సహజంగా ధర్మం ఏమిటంటే మామగారు తండ్రితో సమానం కనుక అల్లుడు ఎప్పుడూ మామగారికి నమస్కారం చేసి ఆశీర్వచనం పొందాలి అని ఒక నియమం ఉండేది. నీ అల్లుడు చంద్రుడు లోకశ్రేయస్సు కోసం ఈ పాదాలు పట్టుకున్నాడు, నువ్వు ఎలాగో క్షమించావు. ఇందులో చూడు ఏంటంటే బ్రహ్మగారి మాట కాదని లేక ఈ దేవునిచ్చి పెళ్లి పెళ్ళయింది, కానీ లోపల శివుడి మీద అంతగా ఇష్టం లేదు. అందుకే ఏ పండక్కి పిలవలేదట. ఏదో ఒక పండక్కైనా అల్లుడిని ఇంటికి పిలవడం ధర్మం కదా, పండక్కి అల్లుడిని పిలవడం దండగా అనుకున్నాడు. పాపం సతీదేవి మాత్రం పిలవకపోయినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది నాన్నగారి దగ్గరికి, తండ్రి తండ్రి కదా అని. ఇలా ఉండగా బ్రహ్మగారు ప్రయాగంలో 1000 ఏళ్ళు తెచ్చేవయ్యాక మహాపూర్ణాహుతి అయ్యాక సకల లోకారాధ్యుడు జగదీశ్వరుడు రుద్రుడు కూడా ఆహూతుడి బ్రహ్మ పిలవగా వచ్చి ఆయనకు ఒక పక్కన కూర్చున్నాడు. విష్ణువు రాలేదు, ఆయన చాలా తెలివైనవాడు, ఏం జరుగుతుందో తెలుసు. ఆ టైంలో అక్కడ ఉండకూడదు, కొన్ని సమయాల్లో అక్కడ ఉండకూడదు అనమాట. అందుకని ఏ సమయంలో ఉండాలో ఏ సమయంలో ఉండకూడదో కూడా తెలుసుకోవాలి. తక్కిన దేవతలంతా ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నాడు. ఆఖరణ అందరూ వచ్చిన తర్వాత చివరిన దక్ష ప్రజాపతి వచ్చాడు ఈ సభకి. దక్షుడు కూడా సభలో మాట్లాడడానికి ఆహ్వానం పొందాడులేండి. అందరూ ఆఖరణ ఏంటంటే యజ్ఞం బాగా జరిగిందని 4 మంచి మాటలు చెబుతారుగా, అందుకని ప్రశంస కోసం స్పీకర్లను పిలిచేవారు పూర్వం అనమాట, వక్తల్ని. ఆ వక్తల్లో దక్షుడు కూడా ఒక వక్త. కాకపోతే ఆయన ఆలస్యంగా వచ్చాడు. ఎప్పుడు ఆలస్యంగానే వస్తాడు ఏమిటో ఈ దక్షుడు. కొంతమంది ఏమో ఎప్పుడు ముందు వస్తారు, కొంతమంది బతుకు ఎప్పుడు ఆఖరినే రావడం. వీడు ఎందుకు ఆఖరిని వచ్చేవాడంటే, నేను అందరికంటే చివరు వస్తే నేను రాగానే అందరూ లేచి నిలబడతారా లేదా పరీక్షించడానికి. ఈరోజు కూడా అలాగే వచ్చాడు. రాగానే సభలో ఉన్న బ్రహ్మగారు కన్న తండ్రి కనుక ఆయన ఎలాగో లేవలేదు, రుద్రుడు సకల లోకేశ్వరుడు లేవలేదు. తక్కిన వాళ్ళంతా లేచి దక్ష రా అని స్వాగతం పలికారు. ఇప్పుడు దక్షుడు అందరినీ ఆశీర్వదించి ఇలా చూశాడు, ఇప్పుడైనా అల్లుడు లేస్తాడేమోనని. శివుడు యోగ నిద్రలోనే ముద్రలో ఉన్నాడు. బ్రహ్మగారి దగ్గరకు వచ్చి తండ్రి నమస్కారం అన్నాడు. మళ్ళీ చూశాడు అల్లుడి కేసి. కొంతమంది చూస్తారులేండి పసిసార్లు వీడు లేచాడా లేదా అని. అయినా లేవలేదు అల్లుడు. ఆ తర్వాత కొత్త కొత్త లాడిపోతూ ముఖం కందగడ్డలా ఎర్రబడిపోగా వెళ్ళి పక్కనే ఉన్న ఒక ఆసనం మీద కూర్చుని, హఠాత్తుగా కూర్చున్నవాడు మళ్ళీ ఉండబెట్టలేక లేచి నిలబడి మొట్టమొదట మాట్లాడే అర్హత నాకే ఉంది, అవకాశం నేనే తీసుకుంటున్నాను అని మైకులు అక్కున్నాడు. ఆ రోజుల్లో మైకులు ఆయనకే ఉండేవులండి. దేవతలారా ఋషులారా, ఈర్ష్యతో చెబుతున్న మాటలు కాదు, సత్యం చెబుతున్నాను వినండి. ఈ కోతిముఖం వాడు రుద్రుడు శ్మశానవాసి, ఏ అర్హత లేనివాడు. వీడి మెడలో ఒక్క గొలుసుందా, అయినా మామగారంటే వీడికి అలుసు. నా కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు గనక నాకు అల్లుడు అంటే మామగారు కన్న తండ్రితో సమానమనే జ్ఞానం లేని వీడికి ఎరిగి ఎరిగి వేదాన్ని నీచుడికి ఇచ్చినట్టుగా ఇచ్చేశాను నా కుమార్తెని. మా నాన్నగారి మాట విని మోసపోయాను, ఇతన్ని ఎప్పుడో శపించాలి. నేను కాదన్న చంద్రుణ్ణి శిరస్సు మీద పెట్టుకుంటాడా, అది సరిపోక ఎప్పటికప్పుడు నా ఇంటికి పిలవకపోయినా వచ్చి మామా నువ్వే దిక్కని కాళ్ళు పట్టుకోకుండా అవమానించాడు. అదిట అది అవమానం. పైగా ఇప్పుడు ఈ సభలో మీరందరూ మహానుభావులు పండితులంతా నేను రాగానే లేచి నిలబడి మహాభక్తితో నమస్కారాలు అందజేస్తూ ఉంటే ఇతడికి కనీస సంస్కారం లేదు, నమస్కారం చెయ్యలేదు సరిగదా. నేను నోటితో మామగారు బాగున్నారా అని పలకరించచ్చుగా, ఆ మాత్రం నోటి మాటకు కూడా నేను నోచుకోలేదా. కాబట్టి ఇటువంటి నింద్యుడు నీచుడు అల్లుడు కాదు వీడిని బహిష్కరించాను అని నోటికి వచ్చినట్టల్లా తిట్టాడు. ఆయన తెగ తిడుతూ ఉంటే పాపం అందరూ కిక్కురు మునకుండా దేవతలంతా ఎందుకైనా మంచిదని పక్కకి తల తిప్పుకున్నారు. దక్షుడితో యుద్ధం చేయడం భయం వాళ్ళకి. కొంతమంది మూర్ఖులు ఉంటారు, అందులో దక్షుడిది మామూలు నక్షత్రం కాదు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు, తెక్కెక్కువ. నేను అనలేసుమా, పురాణాల్లో చెప్పారు. ఎందుకో తెలియదు కానీ కొంచెం జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొద్ది కోపం ఉంటుంది, అందరికీ ఉంటుంది ఎట్లండి, మహానుభావులు ఉంటారు, వాడి కర్మగాలు ఆ పూట అలా వచ్చింది. ఇప్పుడు ఈ తిక్కతో ఇలా మాట్లాడుతూ ఉంటే శివుడు ఏం మాట్లాడటంలా, శివుడికి తిట్లు ఒకటే, శివుడు నీచుడు అనగానే శివుడికి ఎంతసేపు శివ అన్నాడు కదా, తర్వాత ఏమైతేనే నాకే ఆహా అని ఆనందంతో తలకే ఊపుతున్నట్ట. దాంతో దక్షుడికి ఇంకా కోపం వచ్చిందండోయ్, నేను తిడుతూ ఉంటే తలకై ఊపుతావా? అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి? ఈరోజు నుంచి నువ్వు మధ్యమ పూజితుడవుకా, అంటే నీకు అందరిలాగా విగ్రహారాధన లేకుండా లింగ పూజితుడవుకా అన్నాడు. అయినా కిక్కురుమనలే శివుడు. దాంతో నందీశుడు కోపం వచ్చింది, నేనుండగా మా దేవుణ్ణి సకల లోకారాధ్యుణ్ణి శపిస్తావా? మూర్ఖుడా, భవిష్యత్తులో నీ తల తెగి నీకు గొర్రె తల వచ్చుగాక, బస్తముఖోభవా, అంటే గొర్రె తల కలిగిన వాడు అయిపోదువుగాక. నీవు నాస్తికవాదం చేసి శివుణ్ణి తిట్టావు గనక మీరంతా భవిష్యత్తులో నీ వంశం వాళ్ళంతా నీకు పక్కన సపోర్టుగా ఉన్నటువంటి విప్రులంతా భవిష్యత్తులో కలియుగంలో కళ్ళు తాగేవాళ్ళై అడ్డమైన వాళ్ళకి పౌరోహిత్యం చేస్తూ నానా చెత్త పదార్థాలు ప్రతిగ్రహణం చేస్తూ అందరి చేత నింజులై అపకీర్తి పాలై నీచాతి నీచులై యజ్ఞోపవేతాలు విసర్జిస్తూ రాత్రయ్యేసరికల్లా రకరకాల మద్య భాండాగారాల దగ్గరికి వెళ్ళి తాగనివి త్రాగి తినకూడనివి తింటూ పాషండులై మూర్ఖులై అపకీర్తి పాలై చరించెదరుగాక అని చెప్పించాడు. అందుకే ఆ శాపగ్రస్తులు ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సాయంత్రం అయ్యేసరికి వసంత మహల్లాడ్జీ దగ్గర వాళ్ళే కనపడతారు బ్రిడ్జీల మీద. వీళ్ళంతా నందీశ్వర శాపగ్రస్తులు పాప. ఆ తర్వాత మళ్ళీ నందీశ్వరుడు కాళ్ళ మీద పడితే వాళ్ళలో కొంతమంది రోజు సంధ్యావందనం చేసి గాయత్రీ జపం చేసేవారు, సద్గురువుల వెంట వెళ్ళేవారు, అటువంటి వాళ్ళు మద్యపానం చేసినా ఆ పాపం నుంచి విముక్తి పొందుతారని చెప్పాడు. మీరు చూడండి, కావాలంటే శివపురాణంలో చెప్పారు, గురువుగారి వెంట తీర్థయాత్రలకు వెడితేట పొరపాటు తెలియక ఇంత పూర్వం ఎన్ని బుడ్లు తాగినా ఆ పాపానికి అది ప్రాయశ్చిత్తం అయిపోతుంది అని చెప్పాడు. కాబట్టి అంటే తాగమని కష్టమా? మళ్ళీ ఇది విని శుభ్రంగా తాగి గురువుగారి వెంట వస్తాం కదా, తెలియక ఏదో జరిగేసింది ఒకప్పుడు. దానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే గురువుగారితో ఎప్పుడో అప్పుడు తీర్థయాత్రకు వెళ్ళడం, ఈ తీర్థపానానికి విరుగుడుగా అక్కడ తీర్థస్నానం చేయటం. 6 నుండి 6 గంటల కల్లా మీరందరూ సంసిద్ధంగా స్నానం చేయండి. ఇసుక తిండి దగ్గరికి సముద్రం దగ్గర స్నానం చేసిన చోటకే వెళ్ళి ఒడ్డు మీద కూర్చుందాం. మీరు అదృష్టవంతులైతే మధ్యలో మీరు అభిషేకం చేస్తూ ఉండగానే కరటం వచ్చి ఆ శివలింగాన్ని కొట్టుకుపోయేలా చేస్తుంది, అది మీరు అదృష్టవంతులు అవుతారన్నమాట. మానవులు శివలింగాభిషేకం చేస్తూ ఉంటే కరటం వచ్చి ఆ శివలింగం మీద ప్రవహించిందంటే వాళ్ళు మహాజాతకులు అవుతారు. అదే రాక్షస జాతిలో పుట్టిన వాళ్ళకైతే కరటం వచ్చి కొట్టుకుపోతే అది పిల్లలకి గండం. నరులకి శివుడు గొప్ప వరం ఇచ్చాడనమాట. అక్కడ చేసిన వెంటనే పక్కనే రామతీర్థం అని ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి అవబృత స్నానం చేయిస్తాం. ఇది రేపటి కార్యక్రమం. ముందు అదేదో కోటి తీర్థం అనుకున్నాం కానీ నేను అన్నీ చూసి వచ్చిన తర్వాత కోటి తీర్థం దగ్గరికి పితృ కార్యక్రమాలు ప్రత్యేకత ఇక్కడ ఇది. దానికి తోడు గోకర్ణ మహిమలో కూడా సముద్ర తీరంలో అభిషేకం చేసి తదనంతరం రామతీర్థంలో దర్శనం చేసుకుని అక్కడ స్నానం చేస్తే చాలా మంచిదని శాస్త్రం. దానికి గల కారణం ఏమిటి ఇప్పుడు ఈ కథలోనే మీకు తెలుస్తుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా గురువుగారు చెప్పిందని ప్రశ్నించకుండా అప్పుడు అలా అన్నారండి ఇప్పుడు ఇలా అన్నారండి అని అనౌన్సర్ల గురించి వీళ్ళు ఏదో చెప్పారని అనుకోకండి. గురువుగారు చెప్పిందే ఫైనల్ వాక్యం. ఇక తక్కిన వాక్యాలన్నీ కూడా ఊరికే కార్యక్రమ ఉద్దేశాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారు. చిట్ట చివరికి మాత్రం ఎలా జరగాలో పరమేశ్వర సంకల్పం ప్రకారం అలాగే జరుగుతుంది. ఏమైనా సరే మొత్తం మీద ఎందుకు చెబుతున్నానంటే మహాపాపాలకి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే సద్గురువు వెంట తీర్థయాత్ర స్థలాలలో స్నానం చేయటం సంకల్పపూర్వకంగా. లేకపోతే ఈ ఆనాడు నందీశ్వరుడు పెట్టిన శాపానికి గురైపోతాం, చాలా ప్రమాదం అన్నమాట. ఇప్పుడు నంది శాపం పెట్టగానే భృగు మహర్షి కోపం వచ్చింది. వాడెవడో ఏదో దక్షుడు మాట్లాడాడు అనుకో, నువ్వు మొత్తం అందరికీ దక్షుడు కూడా ఉన్న వాళ్ళందరికీ కలిపి శాపం పెట్టేస్తావా? కాబట్టి మీకు మేము ప్రతిశాపం పెడుతున్నాం. ఈ కలియుగంలో శివభక్తులు ఎక్కువ మంది దరిద్రులు ఉదురుగాక, విభూతి పూసుకుంటూ శ్మశానాల్లో కాపాలికా వ్రతాలతో చరించెదరుగాక, ఒక్క నమశివాయ అనే పంచాక్షరి మంత్రం చేసిన వాళ్ళకి మాత్రమే ఈ శాపం తగలకుండా ఉండుగాక అని వాడు శపించాడు. ఇలా ఒకళ్ళొకళ్ళు శపించుకున్నారు. కానీ మహాత్ములు గనక ఆ శాపం వల్ల వెంటనే నాశనం మాత్రం పొందలేదు వాళ్ళు. దాంతో శివుడు చివుక్కుమని మధ్యలో వీళ్ళు కొట్టుకుంటున్నారు ఏమిటి నాకు సంబంధం లేకుండానని అదృశ్యం అయిపోయాడు. దక్షుడు తన వాళ్లతో తాను హుటాహుటిని వెళ్ళిపోయాడు. ఈ వివాదం ముదిరిపోయింది. అసలు తగాదా రాకూడదు కానీ రెండు స్టేట్ల మధ్యలో తగాదా అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇది వ్యవహారం వ్యక్తుల మధ్యలో తగాదా మొత్తం ప్రపంచానికి వ్యాపించింది. రెండు పార్టీలు అయిపోయాయి. దక్షుడు అందరినీ బలాత్కారంగా తన వైపు లాగాడు. శివుడి వైపు ఎవరిని వెళ్లకుండా చూద్దామని చూశాడు. అజ్ఞానం కదా వాడికి, మొదట్లో మూర్ఖుడికి ఎక్కువ వెనకాతలు పడతారు, ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ దక్షుడు శివద్వేషంతో అరుద్రం యాగం కరోమి, నేను రుద్రుడు లేకుండా యాగం చేస్తాను అని సంకల్పించి ఒక మహాయాగం చేశాడు. దక్షుడున్న ఊరి పేరు ఇప్పుడు దక్షారామం అంటున్నామే, దాన్నే ద్రాక్షారామం అని పిలుస్తున్నారు. అది దక్షుడు యొక్క ఊరు. అక్కడ దక్షారామము. ఆరామము అంటే విడిది, తోట, ఆశ్రమం. దక్షుడి యొక్క ఆరామం గనక దక్షారామము. అక్కడ ఒక యజ్ఞం చేశాడు. ఆ మహాయజ్ఞంలోకి రుద్రుణ్ణి పిలవలేదు, తక్కిన దేవతలందరినీ పిలిచాడు. అక్కడితో కసి తీరలేదు. ఈ విషయం శివుడి చెవుని పడిందో లేదో అని మళ్ళీ ఇంకోసారి సంవత్సర కాల యాగం ప్రారంభించాడు. అంటే ఒక సంవత్సరం పాటు శివుడికి ఆహ్వానం లేకుండా ఏ మంత్రంలోనూ రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి ఉండదు, లేదా రుద్రాయ స్వాహ రుద్రాయ ఇదన్నమ అని హవిస్సు అందించడం ఉండదు. ఇవి లేకుండా మహాయజ్ఞం చేశాడు. ఈ రెండోసారి జరుగుతున్న యజ్ఞానికి దేవతలంతా విమానాలలో భార్యలతో కలిసి మహావేగంగా వెళ్ళడం మొదలెట్టారు. ఈ వెళ్ళేవాళ్ళు తినగా ఉండరు కదా, వెళుతున్న వాళ్ళు సతీదేవి కింద కైలాసంలో ఉండగా ఆవిడున్న చోట ఆగి ఓ పక్కన నిలబడి శివుడి దర్శనానికి వచ్చినట్టుగా వచ్చి విమానాలు పక్కన ఆపి, అప్పుడు కైలాసానికి వెళ్ళాలి కదా ఎవరన్నా, శివ దర్శనానికి వచ్చి ఆవిడ వింటూ ఉండగా తెప్పడానికి అన్నమాట. ఆహా, భూమండలంలో యజ్ఞం చేయడం అంటే అది మాటలు కాదు. యజ్ఞం చేయటంలో ఈ మధ్యకాలంలో దక్షుణ్ణి మించిన వాడు ఒక్కడు కూడా లేడు. ఏమి యజ్ఞం, ఎంతో పూర్వం చేశాడు యజ్ఞం. ఆ యజ్ఞంలో పెట్టిన చేరేనండి నేను కట్టుకున్నా అని ఒక ఆవిడ, ఆ పంచేనండి ఇది, అబ్బో ఎంత ఎర్రగా ఉందో అంచుపంచను ఒకడో. ఈ విధంగా ఎవడకు వాడు, మీ గుత్తి పంచిలే నాకు చూడండి నెక్లెస్ అంది ఒక ఆవిడ. ఇదంతా శివుడి మీద రెక్లెస్తో చేస్తున్నాడని తెలియక రెచ్చగొట్టారు. ఇదిగో నాకు గాజులు వేశారంది ఒక ఆవిడ. అబ్బా జాకెట్ గుడ్లు పెట్టారంది ఒక ఆవిడ. మీకేం తెలుసండి బోడి ఆభరణాలు, ఏమి భోజనాలు, ఏమి విందు భోజనాలు. పోతనగారు రాశారు అపూర్వంగా, పోతనంటే మహాత్ముడు. విందు భోజనాలు గురించి వర్ణించారు కొంతమంది భాగవతంలో చతుర్థ స్కంధంలో. ఈ విధంగా అందరూ పొగుడుతూ ఉంటే సతీదేవి తెల్లబోయి, మీరు మాట్లాడుతున్నది ఎవరి గురించి అంటే, అదేమిటమ్మా ఆ మాత్రం తెలియదా, ఈ లోకంలో దక్షుడంటే ఇంకెవరు, మీ నాన్న తప్ప. దక్షుడంటే యజ్ఞం చేయడంలో దక్షుడు, అది ఆరితేరిన వాడు. ఆయన పెట్టిన నగలు, ఆయన పెట్టిన బట్టలు, ఆయన ప్రసాదించిన భోజనం, ఆ సన్మానాలు, ఆ వేడుకలు, యజ్ఞంలో వేసిన ద్రవ్యం, ప్రదక్షిణలు, అవన్నీ తలుచుకుంటే మేము పులకించిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఇప్పుడు మళ్ళీ యజ్ఞం చేస్తున్నాడు, మళ్ళీ యజ్ఞానికి పెడుతున్నాం. కిందటిసారి గాజులు పెట్టాడు ఆయన, ఈసారి కాలి పట్టాలు తీసుకుంటానేనంది ఒక ఆవిడ. అబ్బే నడువుకు వడ్డాణం తీసుకుంటానంది ఒక ఆవిడ. కిరీటం పెట్టించుకుంటానన్నాడు ఇంకొక ఆయన. ఇలా ఎవరికి వాళ్ళు అంటూ ఉంటే, మా నాన్నగారు ఒక యజ్ఞం చేయడం కాకుండా రెండో యజ్ఞం తలపెట్టాడా, ఈ విషయం నాకు తెలియలేదే, మా ఆయన ఈ మధ్యన భూలోకం నుంచి ఉత్తరాలు వస్తే ఉత్తరాలు నాకు ఇవ్వకుండా దాచేస్తున్నాడు అనుకుంది ఈవిడ. అనుకుని భర్త దగ్గరికి వెళ్ళి, స్వామి మా నాన్నగారు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ వార్త నాకు ఎందుకు చెప్పలేదండి అంటే ఆయన చిరునవ్వు నవ్వి, వేర్రిదానా, యజ్ఞం చేస్తున్నాడు కానీ మనల్ని రమ్మం లేదు, ఆహ్వానం లేదు. ఆహ్వానం లేకుండా యజ్ఞానికి వెళ్ళావనుకో నీకు నాకు అవమానం అన్నాడు ఆయన. అన్నీ అలాగే అంటారు. దేవుడి పెళ్లికి ఆహ్వానం ఏంటండి, గుళ్ళోకి రండి అని ఎవరన్నా పిలవాలా, అందరం ఎవరికి వాళ్ళం గుళ్ళోకి వెళ్ళమా అంది ఆవిడ. గుళ్ళోకి వెళ్ళడం వేరు, నా మీద ద్వేషంతో నన్ను రానివ్వకుండా యజ్ఞం చేయడం వేరు. ఇతడు శివద్వేషంతో ఉన్నాడు అనగానే, మీరు అన్నీ అలాగే అంటారు, మా నాన్నగారికి ఆ చిన్నల్లుడు అంటే ఎంత ఇష్టమో తెలుసా, చిన్న కూతురు అంటే ముద్దు ఆయనకి, కాబట్టి చిన్న కూతురు భర్త అంటే ఇంకా ఇష్టం అనగానే, వెర్రిదానా నీకింకా అర్థం కాలేదా, ఆదిపరాశక్తివైన సామాన్య స్త్రీలాగా భావిస్తున్నావు, భర్త విలువ ఇంకా తెలియలేదు నీకు. నిరహంకార నిరస్త పాప సుజనానింద్యోల్ల సత్కీర్తి కొందరు కామించి అశక్తులై. మనములను దందహ్యమానేంద్రియాతురులై ఓరక మత్సగింతురు మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. కొంతమంది ఉంటారు ఏ అహంకారం లేకుండా అందరినీ తమతో సమానంగా చూసుకుంటారు, వారికి నిరహంకారులు అని పేరు. మరికొందరున్నారు ఏనాడు జీవితంలో మనస్సుతోటి శరీరంతో మాటతోటి ఒక్క పాపం కూడా చెయ్యరు, వారికి నిరస్త పాపులు అని పేరు. అహంకారం లేకుండా పాపము లేకుండా సుజనులై జగత్తు చేత కీర్తి పొందుతారు వాళ్ళు. సహజంగా మనలో అహంకారం లేకపోతే ఏ పాపం చేయకపోతే వీడు మంచివాడని జగత్తు పొగుడుతుంది కదా, అలా జగత్తంతా అటువంటి పుణ్యాత్ముడిని పొగడ్డం మొదలుపెట్టగానే వాడిని ఎందుకు పొగుడుతున్నారు నన్నెందుకు పొగడ్డం లేదని కొంతమంది మూర్ఖులు ఈ కీర్తి కోసం వాళ్ళు వెంపర్లాడతారు. ఒక వ్యక్తి కీర్తి ఎంత గెంచుకున్నా ఇంకోటికి రమ్మన్నా రాదు. ఎవడ అదృష్టం వాడిది, వారి పూర్వజన్మ సుకృతం తపస్సు. గురువుగారి కీర్తి శిష్యులకి రమ్మంటే అంత తేలిక రావడం. శిష్యుడు కూడా రేపొద్దున ఇంతకంటే గొప్పవాడే, గొప్ప కీర్తి తెచ్చుకుంటే గురువుగారు ఆ కీర్తి నాకు కావాలని కోరుకుంటే మాత్రం వస్తుందా? ఎవరి యోగం వారిది. నేను సకల లోకారాధ్యుణ్ణి, ఈశ్వరుణ్ణి, నా కీర్తి, నాకున్న గొప్పతనం తనకి కావాలి అని ఈ దక్షుడు కోరుకున్నాడు. ఇతరుల కీర్తి కావాలనుకున్నప్పుడు ఆ కీర్తి పొందడానికి కావలసిన అర్హత సాధించాలిగా. ఒక వ్యక్తికి గొప్ప ఉపన్యాసకుడు అవ్వాలని కోరిక వచ్చింది. ఉపన్యాసకుడు అవ్వాలని కోరిక వచ్చినంత మాత్రం చేత వాడి ఉపన్యాసం అందరూ వినాలలేదు. ఉపన్యాసం ఇతరులు వినడానికి పనికొచ్చేంత అద్భుతంగా చదవాలి, కంఠాన్ని సాధించాలి, ఇతరులను ఆకర్షించాలి. ఇప్పుడు అవతల వాడితో పోటీ పడతాడు, కానీ వీడిలా చెప్పలేడు, కాబట్టి వీడికి వచ్చిన కీర్తి వాడికి రాదు. రాకపోవడం వల్ల ఏం చేస్తున్నట్ట? అశక్తులై, శక్తి లేకపోవటం వల్ల మనములను దందహ్యమానేంద్రియాతురులై, మనస్సులో కొత్త కొత్త ఉడికిపోతాట. మామూలుగా దహ్యమానుడు కాదు, దందహ్యమాన ఇంద్రియాతురులు అన్నారు పోతన గారు ఇక్కడ. అంటే ఏమిటో తెలుసా? వాడిని జనమంతా పొగట్టడం ఏమిటి, వాడు కుర్చీలో కూర్చుని ఉపన్యాసం చెప్పగానే వినడం ఏమిటి, వాడెవడో ఆర్గనైజర్ అవ్వడం ఏమిటి, అతని యొక్క ఆర్గనైజేషన్ అందరూ పొగట్టడం ఏమిటి, అదే తీర్థయాత్రని నేను ఆర్గనైజ్ చేస్తే నాకెందుకు పేరు రాదు, లేదా వాడెవడో బాగా వంట చేస్తున్నాడు అతన్ని అందరూ పొగుడుతున్నారు అదే వంట చేస్తే నన్నెందుకు పొగట్టడం లేదు, ఇలా ఇతరులలో ఉన్న గొప్పతనాన్ని కోరుకుని అది పొందలేక కీర్తి పొందలేక వాడి మీద ఈర్ష్యతో కొత్త కొత్త ఉడికిపోతారు. వాడి శరీరం వేడెక్కిపోతుంది, అసూయాగ్రస్తుడైపోతాడు, మాత్సర్యమనే మచ్చ పట్టుకున్న చంద్రబింబం అయిపోతాడు. అప్పుడు వాడు ఏం చేస్తాట? శక్తి లేదు గనక వాడంత వాడితో పోటీ పడలేక వాడిని చంపడానికి ప్రయత్నిస్తాడు, లేదా వాడిని పడగొట్టడానికి వాడి మీద అభాండాలు వేయడం మొదలెడతాడు. అంటే ఆ కీర్తి తాను పొందలేక వాడికి అపకీర్తి ఇవ్వడానికి వాడి మొహం వాడికి ఏమీ రాదండి, జనమంతా హారతలు పడుతున్నారండి అని చీటికి వాటికి అన్ని చోట్ల దుష్ప్రచారం చేయడం మొదలు పెడతాడు. ఊరక మత్సగింతురు, ఆ మాత్సర్యానికి కారణం లేదు, అతనికి నీకేమైనా తగాదం ఉందనే దానికి లేదు, కానీ వాడిని పొగిడారు, నిన్ను పొగడలేదు, నువ్వు వాడితో పోటీ పడ్డావు, నెగ్గలేకపోయావు. నెగ్గలేకపోవటం ఈరిషంటే, ఇది ఉద్యోగాలు చేసేవాళ్ళకి బాగా తెలుస్తుంది. అవతలవాడు మంచి కష్టపడి పనిచేసి ప్రమోషన్ పొందితే ఈ కిందన్న వాడికి అక్షర ముక్క రాకపోయినా నేనెందుకు ప్రమోషన్ పొందలేకపోయానని మోషన్స్ అయిపోతాయి వీడికి. ఇంక అక్కడ నుంచి పేషెన్స్ పోతుంది, దాంతో వీడి మీద లేనిపోయి నేరాలు కోర్టులకు వెళ్ళడాలు చేస్తాడు. చివరికి ఎప్పుడూ తేలుతుంది ఈ లోపు వీడికి ఎంత నష్టం చెప్పండి పాప ఈ ప్రమోషన్ పొందిన వాడికి. అంటే ఈ ఈర్ష్య, ఈ పడగొట్టడాలు ఎప్పుడూ సృష్టిలో ఉన్నాయి. ఇవాళ మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా సరే అయ్యో ఇలాంటి వాళ్ళు ఉన్నారని వెంగెట్టుకోవద్దు, శివుడికే దిక్కులేదు ఇక మీకేమిటి వెంగ. కాబట్టి తిరుపతిలో ఉద్యోగం చేసినా, కలకత్తాలో ఉద్యోగం చేసినా, ఏలూరులో ఉద్యోగం చేసినా, సాలూరులో ఉద్యోగం చేసినా, దిల్సుఖ్ నగర్లో చేసినా, మహబూబాబాద్లో చేసినా, ఎక్కడైనా ఈ ఈర్ష్యతో పక్కకి లాగేవాళ్ళు మిమ్మల్ని ఉంటూనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఈశ్వరుడు ఎప్పుడు ఏమంటున్నాడు, అనవసరంగా మాత్సర్యంతో పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. విష్ణు ఉన్నాడు, ఆయన్ని రాక్షసులు ఎందుకు ద్వేషిస్తున్నారు? కేవలం ఆయన మహాత్ముడు అవడమే. ఆ హరితో బద్ధ విరోధమున్ తొడరు దైత్యశ్రేణి చందంబునన్. అనవసరంగా శ్రీ మహావిష్ణువుతో విరోధం పెట్టుకుని నాశనం అయిపోయే రాక్షసుల్లాగే మీ నాన్న కూడా నా మీద విరోధం పెట్టుకున్నాడు. ఇప్పుడు నా మీద కోపంతో నువ్వు వెడితే నిన్నింట్లోకి రానివ్వడు, నీకు అవమానం కలుగుతుంది, తర్వాత నీ ఇష్టం అన్నాడు. అయినా ఆవిడ వినలేదు. మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకు పెంచాడు, నువ్వు కాదన్నా సరే ఈ బాడీ ఇచ్చిన డాడీని కాదంటానా, ఆయన్నే జీడిలో పట్టుకుంటానని బయలుదేరిపోయింది. దీని వెనకాతలో పెద్ద కారణం ఉంటుంది. రామచంద్ర ప్రభువు సీత సీత అని అరణ్యవాసం ఇక్కడే అరటి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ఆయన ఏడుస్తుంటే ఇదంతా ఒకప్పుడు కేకారణ్యమే కదండి, ఇప్పటికీ వర్షాలకు ఇలా ఉందంటే ఈ ఇళ్ళు ఉన్నా కూడా ఇన్ని చెట్ల రోజుల్లో ఆ సమయంలో ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరులు అప్పటికి పార్వతీదేవి లేదు, వీడు సత్యదేవి ఈశ్వరుడితో విడుతుంది. తెల్లబోయి ఏమిటండి భూతంలో తప్పిపోయి భార్య చేత చేత అని ఏడుస్తూ అన్నం పెట్టారు. నీకు తెలియదులే సతి, ఆయన ఎవరనుకుంటున్నావు? కూడా ఆయనే భవిష్యత్తులో నా ఆత్మలింగం లంకకి వెళ్లకుండా కాపాడతాడు, అంతటి గొప్పవాడు ఆయన. అనగానే ఈయన మాట విన్న సతీదేవి, ఒక మానవుడు సీతా సీతా అని ఏడుస్తూ ఉంటే ఆయన్ని దేవుడని నమస్కరిస్తారా? నాకైతే అతను చూస్తే మనిషిలా అనిపిస్తున్నాడు. మనుషులు మాత్రమే పెళ్ళాం తప్పిపోతే ఏడుస్తారు, లేదా మానవ స్త్రీ అయితే భర్త కోసం ఏడుస్తుంది. దేవతలు అలా ఏడవరే. అందులో ఆది విష్ణువు శోకానికి మోహానికి అతీతుడు. అనగానే నీకు ఎన్ని చెప్పినా ప్రస్తుతం అర్థం కాదు, అర్థమైనా అర్థం కానట్టు నటించుతున్న లీలా జగన్మాతవి జగన్మాయవి నీ సంగతి నాకు తెలుసు అన్నాడు. అమ్మకి తెలియకేం కాదు, ఇవన్నీ కొన్ని నాటకాలు లోకశ్రేయస్సు కోసం, భవిష్యత్తుని ఒక విధంగా తీర్చిదిద్దడానికి ఆ తల్లి ఎలా అన్నది. ఇప్పుడు అలా కాదు, అతడు నిజంగా విష్ణువు అవునో కాదో నేను పరీక్షిస్తానంది. ఆయన్ని పరీక్షించడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఆయన్ని పరీక్షించావనుకో, ఆ తర్వాత ఇక నువ్వు నాకు దక్కవు, నీ శరీరం విడిచిపెట్టేస్తావు, నా మెడలో ఉన్న కపాల మాలికలో నీ పుర్రె చేరిపోతుంది అన్నాడు ఆయన. ఏమైనా పరీక్షిస్తానని భర్త మాట కాదని వెళ్ళింది. అందుకే కొన్ని సందర్భాల్లో భార్యలు భర్త మాట వినాలి, కొన్ని సందర్భాల్లో భర్తలు కూడా భార్య మాట వినాలి. అంచేది ఇద్దరూ పరస్పరం అవగాహనతో ఉండాల్సిందే. ఇప్పుడు భర్త మాట కాదని ఈవిడ అచ్చం సీత వేషం వేసుకుంది, రాముడు వెనక్కి చేరింది. సీతాదేవి వేషంలో వెళ్ళిందంటే అప్పుడు రాముడు మానవుడైతే ఏం చేయాలి? సీత వచ్చేసావా అని పట్టుకోవాలి. అలా పట్టుకుంటే ఈయన మానవుడు, పట్టుకోకపోతే దేవుడు. ఇలా అనుకుని వెనక నుంచి వస్తుంటే రాముడు కళ్ళు మూసుకున్నవాడు అసలు తల వెనక్కి కూడా తిప్పకుండా, అమ్మా శివుణ్ణి పైన విడిచిపెట్టి నా వెనకాతలు ఇలా ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఈయన అసలు వెనక్కి తల తిప్పలేదు. దాంతో ఆవిడ సిగ్గుపడిపోయి, ప్రభు నీవు నా సోదరుడు ఆదినారాయణుడు అని తెలిసింది, అసలు తల కూడా వెనక్కి తిప్పకుండా నేను మారు వేషంలో వచ్చి వెనకాతలు నిలబడుతుంటే నేను వస్తున్నట్టు నాకు కూడా తెలియదు, అంత నిశ్శబ్దంగా వస్తుంటే చూసి గ్రహించావు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడివి మానవుడిలా నటిస్తున్నావు అని నాకు అర్థమైంది. మానవుడిలా నటిస్తేనే, ఇలా ఏడిస్తేనే నీ చేతిలో రావణాసురుడు చస్తాడు. అందుకని సామాన్య మానవుడిలా నటిస్తున్నావు, ఈ పాప ప్రాయశ్చిత్తానికి నేనేం చెయ్యను అంది ఆవిడ. అయితే ఓ పని చెయ్యి, ఈ క్షేత్రం చాలా పవిత్రమైనది, సముద్ర తీరం పక్కన శివుడి జటాజూటంలో ఉన్న గంగని విడిచిపెట్టు, అందులో నేను స్నానం చేస్తాను, నా పేరు మీదుగా అది రామతీర్థము అని పిలువబడుతుంది, అందులో నువ్వు ములిగితే భవిష్యత్తులో హిమవంతుడికి కూతురు వై పుట్టి మళ్ళీ నీ భర్తకి భార్య అవుతావు అన్నాడు ఆయన. వెంటనే ఆవిడ శివుడి జటాతోటం నుంచి ఒక పాయని విడిచిపెట్టింది, అదే కొండల్లో నుంచి తీర్థంగా ప్రవహించింది. ఆ తీర్థంలో రామచంద్ర ప్రభు సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు, అదన్నమాట ఇప్పుడు అక్కడ ఉన్న రామతీర్థము అంటే. ఇది మనకి గోకర్ణ మహిమలో శివపురాణంలో చెప్పిన అపూర్వ కథ. అంతటి రామతీర్థంలో అప్పుడు సతీదేవి భర్త మాట కాదన్న పాపం తొలగడానికి స్నానం చేసింది. కాబట్టి అందరూ అందులో ఎందుకు స్నానం చేయాలి? ఆడవాళ్ళు కూడా అంటే ఎప్పుడో ఒకప్పుడు భర్తలను అంతో ఎంతో తిట్టుంటారు కదా, నేను మీలాంటి మహాపతివ్రతల గురించి చెప్పలేదులేండి. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా మొగుణ్ణి కాదంటే వాళ్ళకు కూడా ఇవాళ రామతీర్థంలో స్నానం చేయగానే ఆ పాపం పోయింది. కాకపోతే సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. ఇవాళ సంకల్పం లేకుండా చేశారు కనుక రేపు పొద్దున మీ అందరికీ అక్కడికి తీసుకెళ్ళి ఆచమనం చేయించి శుభ్రంగా సంకల్ప స్నానం చేయిస్తాను. మీ అందరూ తప్పక ఈ వెన్నుపూస దగ్గర ఒక గొప్ప కుండలిని శక్తి ఉంటుంది. మీ అందరికీ తెలుసున్న అపూర్వమైన కుండలిని ప్రచోదనం అనేది ఈ వెన్నుపూస ద్వారా సహస్రార కమలానికి అందుతుంది. దీనికి సుషుమ్నానాడి అని పేరు వెన్నుబద్దకి. మూలాధారము అంటే మనం కూర్చున్న ఆసన స్థానానికి వెనకాతలు ఉంటుంది, దానికి మూలాధారము అని పేరు. ఇక్కడ గణపతి అధిష్టాన దేవతగా ఉంటాడు. ఈ పృష్ఠస్థానం దగ్గర కూర్చుని ఆసన స్థానం దగ్గర మూలాధార చక్రం, దానికి అధిపతి మీద ఉన్న రంధ్రం ఎక్కడుంటారు.
మనకి ఈ కుండలిని అనే శక్తి సంపూర్ణంగా తనంతా తానే పైకి కిందకి కదులుతుంది, ఎక్కడికి వెళ్ళాలో కదులుతుంది. దానికి ప్రచోదనము ప్రేరేపించుదని అర్థం అన్నమాట. ఈ మూలాధార తర్వాత రెండవది స్వాధిష్టానం, మూడవది మణిపూరకం, నాలుగవది అనాహతం, ఆ తర్వాత ఐదవది విశుద్ధి, ఆరవది ఆజ్ఞాచక్రం. ఈ ఆరు చక్రాలు దాటితే ఇది సహస్రార కమలం.
ఈ సహస్రార కమలము భేదించుకుని ప్రాణం విడిచిపెడితే ఇక్కడ ఈ రంధ్రం పగిలిపోతుంది అన్నమాట. వెళ్ళే వాళ్ళకి అంతేగాని అందరికి గుండెపోటు వచ్చి కార్డియాలజిస్ట్ దగ్గర చచ్చిపోయేవాళ్ళు అందరూ అని కష్టమ్మ. మళ్ళీ యోగాభ్యాస తత్పరులకి మాత్రమే ఇదంతా కూడా. కొంతమందికి కంఠస్థానం నుంచి ప్రాణం పోతుంది, అటువంటి వాళ్ళ వీలున్నంత వరకు బ్రహ్మాది దివ్యలోకాలు గడతారు. ఆజ్ఞాచక్రంగా శరీరం విడిచిపెడితే మాత్రం, అంటే కనుబొమ్మల స్థానాన్ని అలా భేదించి ప్రాణవాయువులు బయటికి పంపితే వాడు కైలాసానికి గడతాడు. చిట్ట చివరిది సహస్రార కమలం, ఇది భేదిస్తే వాడు అమ్మవారి సన్నిధానానికి మణిద్వీపానికి పోతాడు. ఈ చక్రములన్నీ మనకి రామతీర్థంలో సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే ప్రచోదనం అవుతాయి. దానికి మనం ఏం చెయ్యాలన్నమాట, ఆ తీర్థం దబదబ వస్తుందే దానికి ఈ వెన్నుపూసని పెట్టాలి. ఈ వెన్నెముక దానికి సుషుమ్నానాడి అని కూడా పేరన్నమాట. ఇది చాలా అద్భుతమైన శక్తి. దానికే ఏమని పేరు, సర్పము, ఆదిశేషుడు, కుండలిని శక్తి, బిసతంతువు, బిసతంతు తనీయసి అని అమ్మవారికి ఇదే పేరు. అది మూడు చుట్టలు చుట్టుకొని పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టిన పాము వలె ఉంటుంది మన శరీరములో ఈ వెన్నుపూసని ఆనుకొని ఉన్న కుండలిని శక్తి. ఎలా ఉంటుంది, మూడు చుట్టలు చుట్టుకున్న ఒక పాము పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టినట్టు ఉంటుంది. ఆ పడగే మనకి ఇప్పుడు కూర్చునే ఈ ఆసన స్థానం, పృష్ఠ స్థానము. తోక అంటే ఈ బిందువు అన్నమాట. ఇది ఈ బిందువుని ప్రచోదనం చెయ్యాలంటే గురువుల యొక్క అనుగ్రహంతో ప్రాణాయామం, ప్రత్యాహారం, సమాధి వంటి అష్టాంగ మార్గం చేసి అపూర్వ రీతిలో ప్రణవనాదం చేస్తే అప్పుడు వాడు భేదిస్తాడు. అంతటి శక్తి లేని వాళ్ళు ఈ రామతీర్థం దగ్గర వెన్నుపూసని సరిగ్గా ఆ ధారకి కొంచెం పెట్టాలి. పెడితే కొంత ప్రచోదనం ఈ జన్మలోనే దొరుకుతుంది. అదృష్టం బాగుంటే ఈ జన్మలో సంపూర్ణంగా యోగాభ్యాస తత్పరుడవ్వచ్చు, లేదా కనీసం వచ్చే జన్మలో అయినా యోగ్యంగా పుడతాడు. అందుకే అక్కడ స్నానం చేసేవాళ్ళని మేము ప్రత్యేకంగా నాయనలార కాస్త వెన్నుపూసదానికి పెట్టండు అని చెప్పడంలో రహస్యం. అసలు ఎంత గొప్ప చికిత్స అండది, గొప్ప మసాజ్ చేసినట్టు అవుతుంది తెలిసినది. పూర్వం విశ్వామిత్రుడు మహర్షి చాలామంది శిష్యుల్ని ఇక్కడికి తీసుకొచ్చి స్నానం చేయించి వెన్ను పైనుంచి కింద దాకా రెండు వేళతో ఇలా ఒక్కసారి నిమిరేవాడు. నిమరగానే ఈ నీళ్లు పడగానే వాళ్ళకి షట్చక్రాలు చక్క 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 ధ్యానమగ్నం అయిపోయి లోపల సోహం 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 అని ఒక ధ్యానం జరిగేది. అది హంసగాయత్రి అని పిలువబడుతుంది. ఆ హంస జపం జరిగే దివ్యస్థలం రామతీర్థం. అంటే మనం ఇంతకాలం పురాణాల్లో చదువుకున్నాం, చదువుకోవడం కాదు ఇప్పుడు మన అదృష్టవశాత్తు చూడగలుగుతున్నాం, ఎక్కడుందో వెతుక్కుంటున్నాం, స్నానం చేయగలుగుతున్నాం. అలా చేద్దాం. పైగా రేపేమిటి వారం కూడా భానువారం, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తన్నారు. అసలు సూర్యుడంటేనే గొప్ప కమలం. ఆ ప్రభాకరుడి యొక్క అనుగ్రహం, పద్మాకరానుగ్రహం రెండూ కలిగించే దివ్యకాలం అన్నమాట. అటువంటి దివ్యకాలంలో రేపు తప్పక అందరూ కూడా అక్కడ సంకల్పపూర్వకంగా స్నానం చేద్దాం. ఏ రోజైనా సరే ఆరింటికి రమ్మంటే ఏడింటికి వచ్చే వాళ్ళ కోసం క్షణం ఆగను. కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళిపోవటమే. ముందు ఒక 5 నిమిషాలు ముందు అక్కడ ఉంటే కొమ్మలిగిపోయేది ఏముంది? కాస్తంత ఓపిక్గా పరిగెత్తేటటువంటి వాళ్ళు ముందు బయలుదేరండి. పాపం నడవలేనటువంటి ఇలాంటి చిన్న ముసలాళ్ళు ఉంటారే, వాళ్ళు కొంచెం వెనక వస్తారు. మొత్తం మీద రేపు మాత్రం ఆ పని ఎందుకు చేయండి అని చెబుతున్నానంటే, ఇది పురాణ వాక్కు కనుక, ఆర్ష వాక్కు కనుక. ఇంత కథ నడిచింది. సతీదేవి ఆనాడు రాముణ్ణి పరీక్షించింది. ఆ పరీక్ష వల్లే ఇప్పుడు శివుడు వద్దన్నా దక్షయజ్ఞానికి బయలుదేరింది. ఆవిడ వెళ్ళిపోతుంటే శివుడు కిక్కురు మనకుండా మళ్ళీ యోగనిష్టలోకి వెళ్ళిపోయాడు. నందీశ్వరుడు మాత్రం ఆగలేకపోయాడు. పరమేశ్వర, నువ్వెన్ని చెప్పు, నేను నీ వాహనం అయినా అమ్మవారు వెళ్ళిపోతుంటే కాలినడకన నేను ఇంట్లో కూర్చోలేను, రామ్మ వీపు మీద ఎక్కువ, ఆయనకంటే నువ్వే నాకు ఎక్కువ అన్నాడు. ధర్మం ప్రకారం కూడా దేవుడి కంటే దేవపత్నికి విలువ ఎక్కువ, అయ్యవారి కంటే అమ్మవారికే విలువ ఎక్కువ. అమ్మవారు వెళ్ళిపోతుంటే చూస్తూ చూస్తూ నందీశ్వరుడు ఎలా ఊరుకుంటాడు మరి? అమ్మని ఎక్కించుకున్నాడు. చండీశ్వరుడు, భృంగి, భృంగిరిటి, ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, శివుణ్ణి ధిక్కరించినట్టు కాదు. అక్కడ శివుడు ఎంత గొప్పవాడో, అమ్మ అంత గొప్పది. కాబట్టి అమ్మ అంటే అమ్మే, ముందు అమ్మకి సేవ చేయాలి, అయ్యాకే అయ్యవారు అనమాట. చాలామంది శిష్యులు అలాగే చేస్తూ ఉంటారు, గురువుగారి మాట పట్టించుకోకుండా గురువుగారి పత్రికే సేవ చేస్తారు. అలా చేసిన వాళ్ళే తరిస్తారు. అందువల్ల ఎక్కించుకుని వెళ్ళిపోయారట వీళ్ళంతా. ఈ చండీశ్వర, భృంగీశ్వర, భృంగిరిట్యాదులందరూ కూడా నందీశ్వరుడితో కలిసి యజ్ఞానికి వెళ్ళారు. వెళ్ళగానే ఆ యజ్ఞ ప్రాంగణంలో ఉన్న వీరిని మొదలైనటువంటి ఆడవాళ్ళు, తల్లి, కూతుళ్ళు, అంటే దక్షుడు కూతుళ్ళు అంతా వీడికి అక్కలే కదా, వాళ్ళు మాత్రం చెల్లెమ్మ వచ్చావా అన్నారు. కానీ సోదరులు, దక్షుడికి చాలామంది కొడుకులు ఉన్నారు బాబు, అదో పెద్ద సంతానం సురభి కంపినేది. ఆ మొత్తం సంతానం ఒక్కడు మాట వరసకు కూడా రాలేదండి, అమ్మని పలకరించలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు గీచిన గీటు దాటరు వాళ్ళు. తండ్రి గారు కూడా ఇలా చూశాడు, ఎందుకు వచ్చిందన్నట్టుగా. అల్లుడి మీద కోపం గిల్లుడి మీద చూపించడం ఏమిటి, అత్త మీద కోపం దత్త మీద చూపించినట్టుగా. కూతురు మీద కోపం అయిపోయింది దానికి. ఆవిడ అర్థం చేసుకుంది, కావాలని కూతురిద్దరుగా విష్ణుమావాహయామి, బ్రహ్మాణమావాహయామి అన్నాడే తప్ప రుద్రుణ్ణి పిలవలేదు. సరిగదా, ఇక్కడ ఒక అపశబ్దం వాడకూడదు, అప ఉపస్పృశ్యానండి. చీ, ఒక్క వ్యక్తిని మాత్రం పిలవకూడదు, వాడిని పిలవకపోయినా సిగ్గు లేకుండా వాడి పెళ్ళం వచ్చింది అన్నట్టు. అనగానే ఇవిడు కొత్త
దుర్మార్గుడు అని అంతం ప్రస్తావన మీదకి వచ్చారు. అప్పుడు భృగు మహర్షి తల గొప్పవాడు కదా, రాక్షసు దృష్టి వస్త్రస్థలని చూసుకున్నాడు, యజ్ఞం ఆకూడదని గడ్డల్లోంచి రెండు వెంట్రుకలు తీసి నేల మీద కొట్టి ప్రమద గణాలను చనివేయండి అన్నాడు. అనగానే ఆ వెంట్రుకల నుంచి మహావీరుడైన శక్తివంతుడైన గణాలు పుట్టుకొచ్చి చిత్త కొట్టి పారేశాడు ఈ నందీశ్వరాలు. దాంతో వీడు కుక్కడిపోయి ఓడిపోయి పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళి కైలాసద్వారం దగ్గరికి వెళ్ళారు. దేవుడు ఏడుస్తున్నారు అన్నాడే, అమ్మవారు అమ్మని రక్షించడానికి వెళ్ళిన మమ్మల్ని వీపులు విరగొచ్చారు. లేకపోతే ఒక క్షణం ఉండలేడు. అయ్యవారికి అమ్మంటే అంత ప్రేమ, వారి తల్లి ఒకటే శరీరం, రెండు శరీరములుగా నటిస్తున్నారు తప్ప ఒకే ఆత్మ ఒకే శరీరం, వాగర్థాలలో కలిసి ఉంటారు వాళ్ళు. అటువంటి మహాపురుషుడు అమ్మలేదనగానే ఒక్కసారి వికటాట్టహాసం చేశాడు, భయంకరమైన తాండవం ఆడాడు. ఆయన ఈ మొత్తం పాదం పైదాకా తీసుకొచ్చి శిరస్సు మీద చేర్చాడు. ఆ వెంటనే జటాతోటాలలోని ఒక జటాతోటం పీకి దాని నేల మీద ఢామ్ అని కుట్టాడు. అందులో నుంచి ఒక మహావీరుడు భద్రకాళితో పాటు పుట్టుకొచ్చాడనమాట. అభ్రంలిహాద ప్ర విభ్రమ ప్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర క్రకచ కఠిన కరాళ సంస్త్రలు వెలుంగ ప్రజ్వల జ్వలన దీప్త జాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెరయ తన కపాల శివన మాలికలును తనరా
ఆకాశాన్నంటుతున్న మహాభయంకర శరీరముతో 1000 చేతులతో 1000 పాదములతో 1000 చేతులలోను కత్తి ఖడ్గం మంచి అద్భుతమైన సోలము మంచం కోడు పట్టిసమనే ఆయుధం గండ్రగొడ్డలి ఇలాంటి ఆయుధాలు ధరించి క్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ కోరలు పెద్ద పెద్ద కోరలు వంకరగా ఉన్నాయి, తెల్లగా మెరిసిపోతున్నాయి, రంపల్లో ఉన్నాయి, రంపపు పళ్ళల్లాంటి కోరలతో భీకరమైన ముఖంతో పెద్ద పెద్ద మిడిగొట్లతో తెల్లని విభూతిపోతతో మెరిసిపోతున్న ఆకాశమే కేశమా అన్నట్టుగా అంతంత జుట్టుముడితో పుట్టాడనమాట. ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెరయా ధగ 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 మెరిసిపోతున్న అగ్నిజ్వాలలు నెత్తిమీద ఉన్నాయా అన్నట్టుగా ఉందన్నమాట. ఒక్కొక్కప్పుడు యజ్ఞం చేస్తుంటే యజ్ఞగుండంలో చూసారా పెద్ద పెద్ద మంటలు పైకిలేస్తాయి, ఒక్కొక్క మంట ఒక్కొక్క తల వెంట్రుక కింద ఆయనకి మారిందిట. ఆయన తల వెంట్రుకలన్నీ అగ్నిజ్వాలల్లా మెరిసిపోతున్నాయి. అటువంటి వాటితో పెద్ద శ్మశ్రువులతో మీసములతో మెడనండ కపాలాలు అస్థికలు అటువంటి వాటిని గుచ్చిన దండ వేసుకుని ఈ మహావీరుడు వీరభద్రుడు మొట్టలో పుట్టుకొచ్చాడు. ఆ వీరభద్రుడు ఆలయంలో కూడా ఉంటాడు, తప్పక ఆయన కూడా ఒక నమస్కారం చేసుకోండి. ఈ గోకర్ణం వచ్చినవాడు వీరభద్రుడిని కూడా క్షేత్రపాలకుండి చూడాలి. ఆ వీరభద్రుడు పుట్టి పుట్టగానే భద్రకాళి సమేతుడై 1000 చేతులు ఒక్కసారిగా మొగిడ్చి తండ్రి శ్రీ హర సకల దుష్ట సంహార ఎందుకు సృష్టించావు, కర్తవ్యం ఏమిటని అడిగాడు. మీ అమ్మ ప్రాణాలు తీసిన పరమ దుర్మార్గుణ్ణి నీచుణ్ణి దక్షుణ్ణి తక్షణం వధించు, వాడి చుట్టూ ఉండి చెక్కభజన చేస్తున్న ఆ ఋత్విక్కులందరినీ నాశనం చేసి పారే, అక్కడికి వచ్చి యజ్ఞంలో భాగం స్వీకరించిన దేవతలందరినీ కొళ్ళబొడి చెయ్యి. నువ్వు రుద్రాంశతో పుట్టావు, నాకు మారు రుద్రుడివి కాబట్టి నిన్ను ఏ శక్తి ఏమీ చెయ్యలేదు, నిన్ను అడ్డగించిన వాడలా నశించిపోతాడు పో అనగానే వెంటనే ఆ క్షణమే హుటాహుటిన బయలుదేరి వీరభద్రుడు ప్రమద గణాలను వెంట పెట్టుకుని నందీశ్వరాదులతో మహావేగంగా ఉత్తరం దిక్కు నుంచి ఇదిగో దక్షిణ దిక్కుకే బయలుదేరాడు. ఆ సమయంలో దక్షిణ దిక్కు దక్షిణగామంలో పట్టపట్టి చీకట్లు కమ్మి అంత పొగలు పెట్టే ఇష్టగుండం నుంచి మంచిదని ఒక్క బృహస్పతి గారు మాత్రం చెప్పబెట్టాడు, అక్కడ నుంచి మాయమైపోయాడు. గురువు గారికి కొంచెం తెలివితే అట్లా ఎక్కువ ఉండాలి కదా మరి, అందుకని మొత్తం మీద అమ్మవారు చచ్చిపోయిందంటే ఇక్కడ ప్రమాదం రాబోతోంది, ఈ సమయంలో ఇక్కడ ఉన్నామంటే మన బుర్రలు పగులుతాయనుకుని జాయ్ సద్గురుదేవానని గురువుగారు బృహస్పతి మాయమైపోయాడు. గురువుగారి వెనకాతలలో శిష్యులు కొంతమంది ఉంటారు, గురువుగారు ఎక్కడికి వెళ్ళినా వెడతారు. అంతేగాని గురువుగారు ఫోన్ చేస్తే ఇంట్లో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయేవాళ్ళు గారు వాళ్ళు. అందువల్ల గురువుగారు పిలవగానే ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉండే శిష్యులు కొంతమంది ఉన్నారట, ఒక 60 మంది. వీళ్ళు గురువుగారు వెళ్ళిపోతున్నారు రా బాబు, ఎందుకైనా మంచిది, గురువుగారు ఎక్కడికి వెడుతున్నారని కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు మాత్రం బతికారు. అందుకే అందువల్ల ఏం చేయాలన్నమాట, గురువుగారు ఎక్కడికైనా పెడుతుంటే కూడా వెళ్ళిపోవాలి కదా. అలా ఎక్కడికి పడితే అక్కడికి రాకండి. కర్మగారి ఒక్కొక్కప్పుడు నేను ఏదో అభ్యంతరకర పరిస్థితుల్లో ఓ చోట గడితే అక్కడ కూడా ఈయన ఏదో లింగ పూజ చేస్తున్నాడని రావడం మొదలు పెడుతున్నారు. అన్ని వేళలా కాదు కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే గురువుగారు వెంట వెళ్ళాలి. అంతేగాని ఎక్కడికి పడితే అక్కడికి వెడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే మొత్తం మీద ఏమైనా మాయమైన వాళ్ళు వాళ్ళు మాయమైపోయారు. ఇది ఇలా జరుగుతుందని తెలుసు. అందుకే ఆ యజ్ఞానికి బ్రహ్మ రాల, విష్ణువు రాలేదు. కొంచెం తెలివితేటలు కలిగిన వాళ్ళల్లో మహానుభావులు కొందరు ఉంటారు. ఉపమన్యుడు అని ఒక ఋషి ఉన్నాడు, ఆయన పరమశివ భక్తుడు. ఆయన ముందే దక్షుణ్ణి తిట్టి, సతీదేవి మరణానికి మూలకారకుడు అయ్యావు, నువ్వు నశించిపోతావురా మూర్ఖుడా, నీ యజ్ఞం చూస్తే పాపం అని ఉమ్మేసి ఆయన విడిపోయాడు ఉపమన్యుడు. ఈ మహాత్ములు తప్ప తక్కిన వాళ్ళంతా దధీచి మహర్షి ఒకడు, ఆయన కూడా అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయాడు. తక్కిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ దక్షుడి మాట కాదంటే ప్రమాదం. పైగా యజ్ఞం అయిపోయాక నగలిస్తారు, కంకణాలు, గండపిండేరాలు, దీక్షావస్త్రాలు, ఏదో ఆశ అండి మానవుడికి. మానవుడికి అంటే అనుకొచ్చుకొని దేవతలకి ఏం కర్మో అంటే, ఫ్రీగా వస్తే ప్రతి వాడికి ఏదో కోరిక ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది. లేకపోతే భవిష్యత్తులో ప్రమాదం వస్తుందని బృహస్పతి చెబితే ఇంద్రుడైనా వెళ్ళిపోవాలి కదా. కాదట, శచీదేవి ఉందన్నమాట. యజ్ఞం అయ్యాక ఎన్నెన్ని నగలు బస్తాల్లో పెట్టారు, ఆ బస్తాల్లో ఉన్న నగల్లో ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టుకెళ్ళచ్చు. 60 అసలు వడ్డాణం నాది అనుకుంది పాపం. అసలు వడ్డాణమే లేకుండా నడుము విరగొడతారని తెలియదు. కర్మయోగం వల్ల సరస్వతి కూడా ఉండిపోయింది అప్పుడు, బ్రహ్మగారు రాలేదు కానీ. ఏదో చెప్పాను కదా కాలప్రభావం అనుకోండి. ఈలోపు వచ్చి పడిపోయారు ప్రమద గణాలతో పాటు వీరభద్రులు వారు. రావడంతో తలుపులు మూసేసారు, ఎవరు కాకుండా పెట్టేశారు.